ఆత్మగా ఉంటల్లా. ఎందుకని ఉంటం లేదు? ఈ మూడు భావనలు అడ్డం. ఏమిటా మూడు భావనలు? ఒకటేమో అసంభావన, రెండవదేమో సంశయ భావన, మూడోదేమో విపరీత భావన. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఇవి. మొదటిదేమో అసంభావన, రెండవదేమో సంశయ భావన, మూడోదేమో విపరీత భావన. ఏమిటివి? మొదటిది అసంభావన. అంటే ఈ భావన పోతే గాని మనకి నేను ఆత్మని అనేటువంటి విషయం ఆ మరపుకు వచ్చింది కాబట్టి ఆ మరపు కాస్త తొలగిపోదు. అందుకని అసంభావన. ఆత్మ అంటే ఏమిటో అసలు తెలియనటువంటి స్థితిలో మనం ఏమనుకుంటామంటే నేను దేహాన్ని అని అనుకుంటాం. అక్కడున్న తాడు అని తెలియనటువంటి స్థితిలో మనం పావని భ్రమపడతాం. కానీ పగలు గనక అక్కడ తాడుందని గనక తెలుసుకుంటే, రాత్రిపూట ఆ స్థానంలో మనకు పొమ గనక కనపడితే మనకి సందేహం వచ్చింది, ఆ ఇందా దృశ్యంగా తాడు, తాడేనేమో అని. కానీ అసలు తెలియకపోతే అది పావే అని అనుకుంటాం, భయపడతాం. ఇప్పుడు వాడు ఇంతే. ఆత్మ అంటే శాస్త్రాల ద్వారా విన్నవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు ఎప్పుడు విన్నటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను దేహాన్ని అనేటువంటి భావనలో ఉంటారు. అసలు దేహాన్ని అనే భావన ఉండదు వాళ్ళకి, దేహముగానే ఉంటారు. అసలు దేహముగా ఉండటం తప్పన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అసలు దేహాన్ని నేను కాదన్న సంగతి తెలియదు. కనుక దేహంగానే ఉండిపోతారు. ఇలా దేహాత్మ బుద్ధి కలిగి ఉండటమే అసంభావన. ఎల్లప్పుడూ కూడా దేహంగా ఉండటమే అసంభావన. అంటే ఎవరికన్నమాట ఈ అసంభావన ఉంది? వేదాంతం ఏమాత్రం కూడా తెలుసుకోకుండా ఉన్నటువంటి సామాన్యుల యొక్క విషయం ఇది. ఇది మనకి తొలగిపోవాలంటే ఎట్లా తొలగిపోద్ది? ఉపనిషత్తుల యొక్క శ్రవణం వల్ల ఈ అసంభావన తొలగిపోద్ది. ఎందుకని? ఉపనిషత్తుల్ని గనక వింటుంటే నేను ఆత్మని అనేటువంటి విషయం తెలుస్తుంది, నేను దేహాన్ని కాదనే విషయం కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఇలా తెలిసిందో, నేను దేహాన్ని అని ఏ రకమైనటువంటి సంశయం లేకుండా అనుకునేటువంటి వాడు ఉపనిషత్తుల్ని శ్రవణం చేస్తే, ఓహో నేను ఆత్మనా, నేను దేహాన్ని అనుకుంటున్నానే అని ఇప్పుడు ప్రారంభమవుద్దనమాట. అంటే ఆత్మభావన అనేటువంటిది, ఓహో నేను ఆత్మనా అని. అంటే శ్రవణం వల్ల అసంభావన బుద్ధి. ఇక రెండవదేమో సంశయ భావన. ఇప్పుడు అసంభావన చెప్పుకున్నాంగా, ఇది మనకుందా? లేదు. ఎందుకని? ఎల్లప్పుడూ నేను దేహాన్నే ఆత్మ అనేటువంటిది అంటే ఏమిటో కూడా తెలియదనే స్థితిలో ఉన్నా, తెలుసు కానీ దేహంగా ఉంటాం. కాబట్టి అసంభావన మనకు లేదు. మనకి తర్వాత రెండు ఉన్నాయి. రెండవది ఏమిటంటే సంశయ భావన. పేర్లోనే ఉంది, సంశయ భావన అంటే ఎప్పుడు సందేహించేటువంటి బుద్ధి. ఇప్పుడు ఆత్మ గురించి ఉపనిషత్తుల ద్వారా శ్రవణం చేశాం, తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పటికీ కూడా మనకు అనేకమైనటువంటి సందేహాలు వెలుగుతూ ఉంటాయి. నిజంగా నేను ఆత్మనేనా? ఏమిటనండి, అందరూ దేహం దేహం అనుకుంటుంటే నేను ఒక్కడిని ఆత్మ అనుకోవటం ఏంటి? శాస్త్రం చెప్పింది కానీ ఆత్మనని, నేను ఆత్మనే ఏది అసలు ఆత్మను నాకేం అనిపించటం లేదే. ఇలాగా మనకి సంశయ భావన కలుగుతుంది. ఈ సందేహం వల్ల ఏమిటంటే ఆత్మ యొక్క అనుగ్రహం మనకు లభించదు. మనకి ఎప్పుడైతే సందేహం ఉందో భగవంతుడి యొక్క అనుగ్రహం లభించదు. అదే ఆత్మ యొక్క అనుగ్రహం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం లభించదు. ఈ సంశయాలు పోగొట్టుకోవాలా, ఈ సందేహాలు పోగొట్టుకోవాలా. మరి సందేహాలన్నీ ఎట్లా పోతాయి? ఉపనిషత్తుల్ని శ్రవణం చేసిన తర్వాత మననం చేయటం వల్ల సందేహాలు తొలగిపోతాయి. కాబట్టి సందేహాలు అనేటువంటిది ఎప్పుడు తొలగిపోద్ది అంటే ఉపనిషత్తుల యొక్క మననం వల్ల. అసంభావన ఎట్లా పోద్ది? శ్రవణం వల్ల. సంశయ భావన ఎట్లా పోద్ది? మననం వల్ల. నిజంగా చెప్పాలంటే మనలో చాలా మందికి ఈ సంశయ భావన కూడా లేదు, కొంతమందికి మాత్రమే ఉంది. కొంతమందిని ఎందుకు చెప్తున్నాం, చాలా మందికి లేదని ఎందుకు చెప్తున్నాం అని అంటే, చాలా మంది శ్రద్ధగా ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు, శ్రవణం చేసినటువంటి వాళ్ళు, పైగా 108 ఉపనిషత్తుల్ని చెబుతూ ఉంటే ఏదో ఒకరోజు అప్పుడో ఇప్పుడో వినకపోయినప్పటికీ కూడా మొత్తం మీద ఉపనిషత్తులు పదే పదే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు వస్తుంది గనక, ఉపనిషత్తుల్లో చెప్పేది నువ్వు ఆత్మవేని చెప్పటమే గనక, నేను ఆత్మననేటువంటి విషయం మళ్లీ మళ్లీ వింటున్నాం గనక ఇదే మననం. ఇలా మననం జరుగుతున్నది గనక మనకి సంశయ భావన కూడా లేదు. మరి కొంతమందికి ఉన్నదండి అని ఎందుకు చెప్తున్నారంటే, ఆ కొంతమందికి ఎందుకు ఉందంటే శ్రద్ధ లేకపోవటం వల్ల ఉండొచ్చు. అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు వచ్చి వింటా ఉంటే అదొక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఒక రెండు రోజులు, ఈ ఉపనిషత్తులో ఒక రోజు, కొన్ని ఉపనిషత్తులు అసలు మనం వినకుండా అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం లేనట్టే లెక్క. మనం లేదు కాబట్టి ఈ అసంభావన అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మొదటిదేమో మనకు లేదు, రెండవదేమో చాలా మందికి లేదు, కొద్దిమందికి మాత్రం ఉంటుంది. మరి ఆ కొద్దిమంది కూడా ఎట్లా పోగొట్టుకోవాలా? ఎట్లా పోగొట్టుకోవాలంటే ఉపనిషత్తుల యొక్క అధ్యయనం, ఉపనిషత్తుల్ని శ్రవణం చేయటానికి వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే, ఏ ప్రకారంగా ఉపనిషత్తుల్ని వింటే మనకి అందులో ఉన్నటువంటి గూఢమైనటువంటి అర్థాలు అర్థమవుతాయో, ఆ రకమైనటువంటి అర్హతల్ని పొంది ఉపనిషత్తుని శ్రద్ధగా శ్రవణం చేసి అందులో ఉన్నటువంటి సందేహాలని కూడా తొలగించుకుంటే అప్పుడు ఈ సంశయ భావన కూడా తొలగిపోద్ది. ఇక మూడవది విపరీత భావన అందరికీ ఉంది, దీంట్లో మాత్రం అనుమానం లేదు. అబ్బాయి నాకు లేదండి అని అంటానికి వీల్లేదు, అందరికీ ఉంది. ఏమిటిది? శ్రవణం ద్వారా నేను ఆత్మను అని తెలుసుకున్నావు, మననం ద్వారా అన్ని సందేహాలు తొలగిపోయి ఆత్మనే నేను అనేటువంటి ఓ నిశ్చయ జ్ఞానం కలిగింది. ఎంత గట్టిగా మనకి నేను ఆత్మననేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగినప్పటికీ కూడా మనం ఆత్మగా ఉంటున్నామా అంటే ఉండటం లేదు. ఇదే విపరీత భావన. విపరీతం ఏంటంటే నేను ఆత్మనని తెలుసు, శ్రవణం మననం ద్వారా నిశ్చయం, గాఢ నిశ్చయం, దృఢ నిశ్చయం చేసుకున్నాం. మరి ఎప్పుడు ఒకవేళ నీవు ఆత్మవా జీవుడివా అని అడిగితే నేను ఆత్మని అని చెబుతాం, కానీ ఆత్మగా ఉంటున్నావా అంటే ఆత్మగా ఉంటలా. ఇది విపరీత భావన. ఎందువల్ల ఇలాగా ఉండటం లేదు అని అంటే, ఎన్నో జన్మల నుంచి మనకున్నటువంటి అలవాటు, ఎన్నో జన్మల నుంచి మనం దేహంగా ఉంటున్నాం ఆత్మనని అనుకోలా, ఆ అలవాటు కారణంగా ఇప్పుడు కూడా మనకి ఎంత తెలుసుకున్నా అలవాటు ఒకటి ఉంది కదూ, ఆ అలవాటు కారణంగా ఈ ఆత్మని అనేటువంటి భావన మర్చిపోతున్నాం, దేహాన్ని వ్యవహారాల్లో పడిపోతున్నాం. అంటే మనకేమైనా ఆలోచనలు వచ్చినప్పుడు కానీ, వ్యవహారాల్లో మునిగిపోయినప్పుడు కానీ ఎలాంటి సందర్భంలో కూడా ఆత్మననేటువంటి విషయం గుర్తుండదు, దేహంగానే వ్యవహరిస్తూ ఉంటాం. ఈ దేహాన్ని నేను అనేటువంటి భావన మనలో స్థిరంగానే ఉంది, అది అలవాటు కారణంగానే. కాబట్టి మనకున్నటువంటి అలవాటు కారణంగా మనం ఆత్మగా ఉండలేకపోతున్నాం. రెండవది ఏంటంటే మనలో ఉన్నటువంటి వాసనలు లేదా కోరికల కారణంగా లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోతున్నాం. కాబట్టి మనకి కోరికలుంటేనేగా లౌకికమైనటువంటి పనుల్లో మునిగిపోయేది, మనలో వాసనలుంటే కదా వాసనల ప్రకారం పనిచేయాల్సింది, అదిగో ఆ ప్రకారంగా కర్మల్లో మునిగిపోవటం వల్ల, వ్యవహారాల్లో మునిగిపోవటం వల్ల ఆ వ్యవహారాలన్నీ కూడా ఈ దేహానికి, దేహానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినవి గనక దేహభావంతోనే ఉంటున్నాం. అందుకని ఆత్మననేటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. కాబట్టి ఆత్మగా మనం ఉండలేకపోతున్నాం. ఎప్పుడు? ఆత్మనని తెలిసి. మొట్టమొదటిది ఏమిటి? ఆత్మనని తెలియక దేహభావంలో ఉన్నాం. ఇప్పుడు ఆత్మనని బాగా తెలిసి ఆత్మగా ఉంటున్నా, దేహంగానే ఉంటున్నాం. మన యొక్క ఆలోచనలు, ఇంకా ఆత్మగా మనం ఉండలేకపోవటానికి కారణం మన యొక్క ఆలోచనలు. ఆలోచనలంటే గతకాలానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు గాని, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు గాని, వర్తమానానికి సంబంధించినటువంటి విషయాలు, ప్రణాళికలు, ఇటువంటివి గాని. వీటి కారణంగా కూడా మనం ఆత్మభావంలో ఉండలేక దేహభావంలో ఉంటున్నాం. మనకేం పని లేదనుకోండి, పనుంటేనేమో పనిలో పడిపోతూ ఉంటాం, అప్పుడు దేహభావనే సరే, తప్పు లేదు. ఏం పని లేదు, పని లేనప్పుడు ఆత్మభావంలో మనం ఎందుకు ఉండటం లేదు? అప్పుడే ఉండొచ్చు, ఏ పని లేదు, నిన్ను ఎవరు పిలవరు, పైగా మీరు అనుకుంటున్నారు అబ్బా ఏంటనండి ఇలా అసలు ఏం తోచటం లేదు, రోజు ఏదో పని ఉంటుంది కాబట్టి సరిపోయింది కానీ వాళ్ళు లేదు కదా, అందుకని నాకేం తోచటం లేదు. మరి ఏమీ తోచకపోతే, ఏ పని లేకపోతే ఆత్మగా ఉండొచ్చుగా? అప్పుడు కూడా ఆత్మగా ఉండవు. అప్పుడు ఎందుకని ఆత్మగా ఉండమంటే, అప్పుడు గుర్తుకొస్తుంటాయి ఏమిటంటే గతకాలపు జ్ఞాపకాలు. ఓ చిన్నప్పుడు నేను స్కూల్కి పోయినప్పుడు అదిగో ఆ స్నేహితులు ఇట్లా గెలిచారు, అదిగో వాళ్ళతోటి తగాదాలు వచ్చినాయి, అదిగో ఆ మ్యాస్టర్ అట్టాటోడు, ఈ మ్యాస్టర్ ఇట్టాటోడు అనవసరంగా నన్ను కొట్టేవాడు, ఏయో గుర్తుకొస్తా ఉంటాయి. లేదా భవిష్యత్తుకి సంబంధించినటువంటి భయాలు, ఏదో పెద్దవాళ్ళం అయిపోతున్నాం, ఈ పిల్లలు సరిగ్గా చూస్తారో లేదో, ఆ ఏమైనా మనసారు పడతామో, లేకపోతే ఆమెను తిరుగుతా తిరుగుతా పోతావు, ఇవన్నీ భయాలు, భవిష్యత్తుకి సంబంధించినటువంటి భయాలు. ఇక మూడవది వర్తమానానికి సంబంధించినటువంటి విషయాలు. అప్పటికప్పుడు ఏవైతే ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు, ఏవైనా ఆలోచనలో మునిగిపోతావే కానీ కనీసం ఈ ఆలోచన చేద్దామనేటువంటి ఆలోచన రాదు మనకి. అందుకనే మనం అన్నీ తెలిసినా ఆత్మగా ఉండం, ఆత్మను తెలిసినా గట్టిగా తెలిసినా మనం ఆత్మగా ఉండలేకపోతా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఈ ఆలోచనలు వచ్చినప్పుడైనా మన యొక్క మనస్సును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక మరొక విషయం ఏమిటనంటే, మనలో ఉన్నటువంటి కామక్రోధాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు, లోభమోహాలు, ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలన్నీ కూడా మనల్ని ఆత్మగా ఉండనీయటంలా. ఎవరి మీదన్నా కోపం వచ్చిందనుకోండి, ఇంకా ఆత్మ లేదు గీత్మ లేదు వాడు అంతు తేల్చాలని, లేదు బాగా గట్టి కోరిక పుట్టిందనుకోండి, ఆ కోరిక ఎట్టు తీర్చుకుందామని ఆలోచనే కానీ ఆత్మ ఏమయ్యా నువ్వు ఆత్మ అంటే ఆత్మ లేదు గత్మ లేదు ఉండవయ్యా అని అంటాం. కామక్రోధాలు, రాగద్వేషాలు, ఒకదాని మీద ఇష్టం, ఒకదాని మీద అయిష్టం, ఇలాంటివి అన్నప్పుడు. అలాగనే అహంకార మమకారాలు, నేను నాది అని అనుకున్న వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నప్పుడు, ఇలాంటి సందర్భాలు అన్నింటిలో కూడా మనం ఆత్మకు దూరం అయిపోతున్నాం, ఆత్మగా ఉండలేకపోతున్నాం, ఆత్మను తెలిసి ఆత్మగా ఉండలేకపోతున్నాం. ఇక మరొక విషయం ఏంటంటే, ప్రాపంచికమైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు, ఇవన్నీ కూడా మన కంటికి గడపడతా ఉంటాయి. మనం ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం, మనకు అనేకమైనటువంటి వస్తువులు కనపడతా ఉంటాయి, విషయాలు కనపడుతుంటాయి, వస్తువులు కనపడతా ఉంటాయి, వ్యక్తులు కనపడతా ఉంటారు. వీటిల్లో కొన్ని మనకి ఇష్టమైనటువంటివి, కొన్ని ఇష్టం కానిటువంటివి, కొన్ని కావాలనుకుంటాం, కొన్ని వద్దనుకుంటాం, కొన్ని మనం తెచ్చుకోగలుగుతాం, కొన్ని తెచ్చుకోలేము. ఇలా రకరకాలైనటువంటి ఆలోచనల్లో మునిగిపోయి మనం ఆత్మగా ఉండలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా మనం మానసికమైనటువంటి ఆలోచనల వల్ల, అశాంతి వల్ల నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నాం, ఆత్మను అనుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక ఆశలు, కోరికలు, ధనం మీద సంపదల మీద ఆశ అందరికీ సహజంగా ఉంటుంది. మిగిలిన ఏమున్నా ఏమి లేకపోయినా డబ్బు మాత్రం ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి కూడా డబ్బు అంటే మాత్రం విపరీతమైనటువంటి కాంక్ష ఉంటుంది. కొంతమందికి ఏమో హద్దులు దాటిపోతుంది, కొంతమంది ఏమో హద్దుల్లో ఉంటారు. చాలా కొద్ది మంది అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం గనక వంట పెట్టినట్టయితే కొంతమంది మాత్రమే లభించినటువంటి దాంతో తృప్తి చెందామని, ఉన్నదాంతో తృప్తి చెందామని భావన కాస్తో కోస్తో కలుగుతూ ఉంటుంది, దాన్ని గట్టి చేసుకుంటా ఉండాలి. ఇక మిగిలినటువంటి వాళ్ళకి మాత్రం ఏమి లేదు, డబ్బు అని అంటే చాలు, దానికోసం ఎక్కడికైనా పరుగులు దిద్దాం అనేటువంటి భావన వస్తూ ఉంటుంది. కాబట్టి ఆశల్లో మునిగినటువంటి వాడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. ఇది మంచి ఇది చెడు అనేటువంటి జ్ఞానం కూడా ఉండదు. కొంతమంది ఎంతకైనా దిగజారేటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నటువంటి వాడు కూడా ప్రిన్సిపుల్స్ కూడా పక్కన పెడతాడు డబ్బు కోసం గనకైతే. అదిగో అటువంటి వాళ్ళకు కూడా ఆత్మ ఎంతో దూరం. ఇలా అనేకమైనటువంటి కారణాల వల్ల ఆత్మజ్ఞాన సిద్ధి కలగదు. అంటే ఆత్మజ్ఞానం ఉపనిషత్తుల శ్రవణం వల్ల, మననం వల్ల కలుగుతుంది. నేను ఆత్మననేటువంటి విషయం దృఢపడుతుంది. గట్టిగానే మనం అనుకుంటాం, ఆ నేను ఆత్మని, నిరాకార నిర్గుణ పరమాత్మని, సర్వవ్యాపక పరమాత్మని, ఈ దేహంతో నాకేం సంబంధం లేదు, దీని పనులు ఇది చేసుకుంటా ఉంటుంది, నేను వేరే అనేటువంటి భావన మనకు వస్తుంది. ఎప్పుడనంటే ఇదిగో ఇలా సత్సంగాల్లో ఉన్నప్పుడు గాని, లేదా ఏదైనా ఇలాంటి సందర్భం ప్రశ్నలు వచ్చినప్పుడు గాని, అలాంటి వ్యక్తులు మనకు తటస్థపడ్డప్పుడు గాని ఇలాంటి భావన అనేటువంటిది మనకు ఉంటుంది. అయితే మిగిలినటువంటి అన్ని సందర్భాల్లో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. మరైతే ఇది ఎట్లా తొలగిపోద్ది? ఇది చాలా కష్టమైనటువంటిది, ఎందుకంటే సాధన కాబట్టి. ఇది ఎట్లా తొలగిపోద్ది అంటే నిధిధ్యాసన ద్వారా తొలగిపోద్ది. నువ్వు ఎల్లప్పుడూ నిధి మీద ధ్యాస పెడితేనే, నిధి అనంటే ఆత్మ, ఆత్మే నిధి మనకి, పెన్నిధి, దాని మీద ధ్యాస పెడితే నిధిధ్యాస, దానివల్ల మనకి ఈ విపరీత భావన దొరికిపోయి నేను ఆత్మను అనేటువంటి భావన స్థిరపడుతుంది. అందువల్ల ఏమిటంటే శ్రవణం చేయటం మనకి తేలిక, చేస్తాం. మననం కొంచెం కష్టం, ఎట్లనో చేస్తాం. నిధిధ్యాసన మాత్రం ఫలితం కలగటానికి చాలా కాలం వేచి ఉండాలి. ఆ నిధిధ్యాసనలో మనం గనక సిద్ధిని గనక పొందాలంటే మనకి గొప్ప అర్హతలు ఉండాలి, ప్రాపంచిక విషయ వైరాగ్యం ఉండాలి, అది ప్రధానంగా ఉండాలి, వాటి మీద ఆసక్తి తగ్గాల, ఇలా నిధిధ్యాసన వల్ల. కాబట్టి ఇప్పుడు మనకి మూడు భావనలు ఉన్నాయి, ఒకటేమో అసంభావన, రెండవదేమో సంశయ భావన, మూడవదేమో విపరీత భావన. అసంభావన ఏమో శ్రవణం వల్ల తొలగిపోద్ది, సంశయ భావన ఏమో మనం వల్ల తొలగిపోద్ది, విపరీత భావన ఏమో నిధిధ్యాసన వల్ల తొలగిపోద్ది. ఈ మూడు భావనలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఈ మూడు భావనల్ని తొలగించుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. అంటే ఉపనిషత్తు యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల ఈ మూడు భావనలు తొలగిపోయి మనం మన యొక్క స్వరూపంలో, సస్వరూపంలో, ఆత్మస్వరూపంలో ఆత్మగా మనం ఉండిపోతాం.